నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సరే, శనివారం మనము హాస్యమో సంగీతమో లేకపోతే చలనచిత్రమో లేకపోతే మైథాలజీ కథలో విక్రమార్క కథలు అవి ఇవి చాలా చెప్పుకున్నాము. అండ్ దాని తర్వాత నేను యూరప్ టూర్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి యూరప్ విశేషాలు చెప్తున్నాను. అంటే ఓన్లీ విశేషాలు చెప్పకుండా దాని వెనకాల ఉన్నటువంటి హిస్టరీ అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ కూడా మళ్ళీ అందులో భాగంగానే తర్వాత అంటే జూలియస్ సీజరు తర్వాత క్లియోపాత్ర ఇద్దరు కలిసినప్పటి విశేషాల గురించి నేను చెప్తున్నాను. దాన్నే ఇవాళ కూడా చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను. ఈ విషయాన్ని పుస్తక ప్రేమికులందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సాధ్యమైనంత మటుకు వినియోగించుకోండి. బుక్ చోర్ అని చెప్పి ఒక యాప్ ఉంది, ఒక ఫేస్బుక్లో పేజ్ ఉంది బుక్ చోర్ అని. మీరు ఆ ఫేస్బుక్ పేజ్ కనుక లైక్ చేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ ఈ బుక్ చోర్ అనే ఒక గ్యాదరింగ్ పెడుతున్నారనేది వాళ్ళు చెప్తారు. అంటే దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తారు, మీకు తెలుస్తుంది. తెలిస్తే ఏం చేయొచ్చు అంటారా, ఒక బాక్స్ ఇస్తారు మీకు, కార్డ్బోర్డ్ బాక్స్. ఏంటంటే 599, 1499, 1499, 2000 ఇలా నాలుగు రకాలుగా బాక్సెస్ ఉంటాయి. ఒక రూపాయిలో ఏమొచ్చింది కానీ 500, 1000, 1500, 2000 ఇలా నాలుగు రకాలుగా బాక్సెస్ ఉంటాయి. ఆరెంజ్, గ్రీను, పింక్, బ్లూ. ఈ ఇందులో ఏంటంటే మీరు ఏదో ఒక బాక్స్ను కొనుక్కోవాలి. 500, 1000 ఏదో మీకు మీ పరిమితిని బట్టి ఆ బాక్స్ మీకు ఇస్తాడు. అది మొత్తం అంతా అక్కడ ఉన్న కలెక్షన్ అంతా మీరు తిరిగి చూడొచ్చు. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఆర్ కొన్ని ఫస్ట్ కూడా ఉన్నాయి, అసలు కొన్నవి కొన్నట్టు కూడా అక్కడ పెట్టారు. న్యూ ఎడిషన్స్ కొత్తవి అన్నీ రైట్ ఫ్రమ్ టాడ్లర్స్ నుంచి మొదలు పెడితే, అంటే బొమ్మలతో మాత్రమే అర్థం చేసుకోగలిగే పిల్లలు ఉంటారు కదా, అలాంటి పుస్తకాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎనీథింగ్ అండర్ ది స్కై, లేనిది లేదు. అసలు పుస్తకం అంటేనే మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నోసార్లు అన్ని కోట్స్, తర్వాత నేను 4-5 సార్లు నేను ఆ విషయం మీద మీకు చెప్పాను. అది అలా హైదరాబాద్లో, హర్యానా, చాలా చోట్ల ఇండియా మొత్తం మీద వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్క చోట వీకెండ్స్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే అలా పెడదామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడకి వెళ్ళారు. విజయవాడలో మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు, రేపటితో ముగిసిపోతుంది. కాబట్టి అలా వెళ్ళి కొద్ది ఏదైనా మనం అంటే ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే దొరుకుతాయి, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో టైప్ అయిందనమాట. సో అక్కడ వాళ్ళు ఎవరైనా సరే పాత పుస్తకాలు, బట్టలు ఇలాంటివన్నీ మామూలుగా ఇస్తూ ఉంటారు కదా, కానీ పాత అనగానే ఏదో మరీ చిరిగిపోయినవి, అతుకులేసినవి, డార్నింగ్ చేసినవి ఇలాంటివి ఇస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా మంచి బట్టలు, మంచి పుస్తకాలు ఇస్తారు వీళ్ళు. దానికి క్వాలిటీ చెక్ కూడా ఉంటుంది, మీరు ఇచ్చిన పుస్తకం ఎట్లాంటిది అనేది వాళ్ళు చూస్తారు. సో బట్టలు అయితే ఇప్పుడు నాకు అక్కడైతే లేదు, కానీ పుస్తకాలు మటుకు ఎనీథింగ్ అండర్ ది స్కై అన్నట్టుగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో అసలు, ఒక్కొక్క పుస్తకము చూస్తుంటే అక్కడ కూర్చుని చదువుకునే అవకాశం కూడా ఉంది, కానీ అక్కడ కూర్చుని చదువుకోవడం చాలా తక్కువ. టాడ్లర్స్కి కావాల్సిన కలర్ఫుల్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, కలర్ఫుల్ డ్రాయింగ్ వేసే బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఉన్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ నావెల్స్ అన్నీ ఇంగ్లీష్ మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత హౌ టు గార్డెన్, గార్డెనింగ్కి టిప్స్, తర్వాత ఎన్సైక్లోపీడియా బుక్స్, రీడర్స్ డైజెస్ట్, రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గిన్నీస్ రికార్డ్స్. అసలు ఇది ఉన్నది, ఇది లేదు అని లేదు. పెద్ద బాలశిక్ష వెనకాల ఒకటి రాస్తారు చూసారా, ఇందులో ఉన్నది మీకు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఇందులో లేనిది ప్రపంచంలో అసలు లేదు, ఇట్స్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నట్టుగా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. వెళితే అదొక మహాప్రపంచంలాగా. నిన్న ఆల్రెడీ వెళ్ళి ఒక పెట్టెడు పుస్తకాలు పట్టుకొచ్చాను. అవి ఆల్మోస్ట్ 5,000 విలువైన పుస్తకాలు. సబ్జెక్ట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అందరికీ సంబంధించినవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి, సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథమెటిక్స్, మీరు ఏది కావాలి అనుకుంటే అవన్నీ అక్కడ ఉన్నాయి. రిడిల్స్, తర్వాత బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. మీరు మెయిన్, నేను వెళ్ళింది ఎందుకంటే అయాన్ రాండ్ పుస్తకాలు, కేథీ రిచెస్ పుస్తకాలు, తర్వాత జేమ్స్ హ్యాడ్లీ చేస్ పుస్తకాలు. అంటే మరి తెలుగులో అనుకోండి, నేను బాగా వెతుకుతున్న పుస్తకాలు చాటు పద్య మణిమంజరి అని చెప్పి ఒక పుస్తకం ఉన్నది. అది ఆంధ్ర అకాడమీ వాళ్ళది. మరి ఆ పుస్తకం నాకు ఎప్పుడేమో చాలాసార్లు వెతుకుతాను, నాకు కనపడలా. మీకు ఎక్కడన్నా తెలిస్తే దయచేసి నాకు చెప్పండి, అది కొనుక్కుంటాను. ఆ తర్వాత చిలకమర్తి వారి ప్రహసనాలు పుస్తకం ఒకటి, విశాలాంధ్రలో 2-3 సార్లు అడిగాను, నేను ఎప్పుడు అడిగినా స్టాక్ అయిపోయింది అన్నారు. ఆ తర్వాత వెళ్ళడానికి నాకు కుదరలేదు. అదొకటి. ఎక్కడ పుస్తక ప్రదర్శన జరిగినా రెండు నేను ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాను. అలాగా ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫౌంటైన్ హెడ్ ఒకటి తీసుకున్నాను, జెఫీ ఆర్చర్వి తీసుకున్నాను, తర్వాత కేథీ రిచెస్వి ఓ 2-3 సస్పెన్స్ నావెల్స్ తీసుకున్నాను, గర్ల్ ఆన్ ద ట్రైన్ ఒకటి తీసుకున్నాను, తర్వాత ఏమో ఇంకోటి ఏం తీసుకున్నాను, జేమ్స్ హ్యాడ్లీ చేసి ఒక 2 తీసుకున్నాను, తర్వాత పాజిటివ్ థింకింగ్ గురించి ఒక బుక్ ఒకటి తీసుకున్నాను, తర్వాత యా ఒకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఒకటి ఒక బుక్ ఉంది. అవుట్ ఆఫ్ ది మైండ్ బాక్స్ కాదు, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనల్ని ఎలా మనం ప్రేరేపించవచ్చు మన మైండ్ని అనే విషయం మీద ఆ బుక్, అదొకటి తీసుకున్నాను. నిన్న ఆల్రెడీ 5,000 రూపాయల విలువైన పుస్తకాలు ఆల్రెడీ తీసుకున్నాను. అది ఎంత విలువైనది అనేది పక్కన పెట్టండి. 5,000 అనేది జస్ట్ ఆ నంబర్, ఎందుకంటే దాంట్లో ఉండే నాలెడ్జ్ అంతకి మించింది, అది ఇన్వాల్యుబుల్, అందుకే తీసుకున్నాను. కుటుంబం అంతటికి పనికొచ్చే విధంగా ఒక 15 పుస్తకాలు పట్టినాయి ఆ బాక్సులు. అంటే పట్టించాను, రాదర్ పట్టినాయి అనే. కానీ మామూలుగా పెడితే కనుక 9 పట్టేవి. అసలు ఆ బాక్స్ ఇంకా వాడు ఇచ్చాడంటే ఆ 9,900 లేకపోతే 1,200 ఎంతైనా సరే ఆ బాక్స్ ఇచ్చాడంటే ఆ బాక్స్లో ఇక మీ ఇష్టం, మీ టాలెంట్ని బట్టి ఎంత టేప్ వేయడానికి వీలుగా ఎన్ని పుస్తకాలు మీరు పెట్టుకోగలిగితే అన్ని పుస్తకాలు పెట్టుకోవచ్చు. చాలామంది ఏం చేశారంటే రేట్లు చూసారనమాట వెనకాల, ఈ రేటు ఎక్కువ అయితే తీసుకుందాం అన్నట్టుగా. మరి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారు, మనకు అవసరం లేదనుకోండి, అది రేట్ ఎంతైతే మటుకు ఎందుకు, హౌ టు మర్డర్ అనేదో ఉంటుంది, అదేమో విపరీతమైన రేటు, అట్లని తీసుకుంటామా అది జైల్లో కూర్చోడానికి, ఏమిటో నిజంగా కొంతమంది మెంటాలిటీ నాకు అసలు అర్థం కాదు. హోప్లెస్ ఫెలోస్. సరే ఆ విషయం పక్కన పెడితే, రేటును బట్టి కాకుండా మీకు ఏది అవసరం అనేది చూసుకుని మీరు తీసుకుంటే కనుక అన్నీ కూడాను మంచి కండిషన్లో ఉన్న పుస్తకాలు ఎంత బాగున్నాయో, అసలు పిల్లలకి పనికొచ్చేటటువంటివి అయితే బోలెడు ఉన్నాయి. హౌ టు ఫిక్స్ జస్ట్ అబౌట్ ఎనీథింగ్ అని ఒకటి తీసుకున్నాను, తర్వాత పజిల్ బుక్ ఒకటి తీసుకున్నాను, సైన్స్ ఎన్సైక్లోపీడియా, అదే ఇల్లస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఒకటి, ఆ తర్వాత డిస్నీ ఫెయిరీ టైల్స్ ఒకటి తీసుకున్నాను. పిల్లలకి రీడింగ్ హ్యాబిట్ అంటూ ఒకటి ముందు అలవాటు అవుతుంది, ఎందుకంటే చాలామంది ఈ యాప్ల్లో వాటిల్లో కిండల్లో చదువుతానంట. నాకు ఎంత చిరాకేస్తుందో అలా చదువుతానంటే, ఏం అసలు పేపర్ తిప్పే ఆ పేపర్ పట్టుకున్న విధానం, ఆ బుక్ పట్టుకున్న విధానం, ఇవి ఏవి లేకుండా జస్ట్ అలాగా స్క్రోల్ చేసుకుంటూ చదువుతూ, ఏమిటో నాకు అంత నచ్చదు. బట్ ఎనీవే అట్లీస్ట్ ఒక బుక్ రీడింగ్ హ్యాబిట్ అంటూ అలవాటు అయితే కిండలో ఇంకోటో తర్వాత విషయం. సో అసలు ముందు దాన్ని అలవాటు చేయడం కోసం అని చెప్పి పిల్లలకు కూడాను ఇంకా చాలా చాలా తీసుకున్నాను. పియూబీ క్విజ్ బుక్ అని ఒకటి తీసుకున్నాను, డాక్టర్ హూ అని చెప్పి సిరీస్ ఉంది కదా, దాంట్లో ఇంట్రొడక్షన్ సిరీస్ ఒకటి, ఆ తర్వాత ఒకటేమో ఈ పేపర్ కటింగ్, అది చాలా బాగా చేస్తున్నది, భలే ఉంది, అది బీబీసీ ఎడిషన్ ఒకటి వచ్చింది, అదొకటి తీసుకున్నాను. హా బోలెడు ఉన్నాయండి, ఇది అది అని కాదు, నాకు తెలిసి ఆల్మోస్ట్ నాకు 25 పుస్తకాలు తీసుకున్నాను అటు ఇటుగా. యా 25 తీసుకున్నాను, 12 ఇప్పుడు ఇందాక వెళ్ళొచ్చాను 12 పుస్తకాలకి, అంతకుముందు ఆల్రెడీ ఒక 15 తీసుకున్నాను, 27. యా అందులో కొన్ని మా కొలీగ్స్కి ఇచ్చాను, వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళకి అసలు బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు అవ్వాలని. అందరూ ఏంటో ఎంతసేపు మొబైల్లో ఆగేం ఆడదామా, లేకపోతే ఈ యాప్లో ఏం చేద్దామా అని తప్ప ఒక్కళ్ళు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళు నా చుట్టుపక్కల ఎక్కడ లేరు. అందుకే వాళ్ళకి అలవాటు చేయడం కోసం అన్నా, అసలు మీరు చదివి మీ అభిప్రాయం చెప్పాలి నాకు, మీకు 4 రోజులు టైం ఇస్తున్నానని చెప్పాను. అక్కడ టైం ఎంత అంత ఎక్కడుందండి, ఇక్కడ ఆఫీస్లోనే సరిపోతుందంటే నేను చెప్పాను, ఆఫీసు ఇల్లు అని కాదు, మీరు ప్రయాణంలో అయినా చదవచ్చు, మీరు ఎప్పుడు చదువుతారో నాకు అనవసరం, రోజు కనీసం 10 పేజీలు పెట్టుకోండి. ఆ 10 పేజీల గురించి నాకు నెక్స్ట్ రోజు వచ్చి చెప్పండి అని చెప్పాను. మరి ఏం చేస్తారో చూడాలి. సో 4 రోజుల పాటు మటుకు వాళ్ళకి స్ట్రిక్ట్గా ఈ విషయం చెప్పాను, 4 రోజుల్లో ఒక్క పుస్తకమన్నా చదివి నాకు చెప్పాలని అన్నట్టు. నేను మాత్రం జెఫ్రీ ఆర్చర్ ది ఫాల్స్ ఇంప్రెషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నిన్న రాత్రి తీసుకొస్తూనే ఆ వెనకాల ఉన్న మామూలుగా షార్ట్ సినాప్సిస్ ఇస్తాడు కదా, చదవంగానే ఒక్కసారి బా అర్జెంటుగా ఈ బుక్ స్టార్ట్ చేయాలనిపించింది. అందుకే ఫాల్స్ ఇంప్రెషన్ స్టార్ట్ చేశాను. మరి ఏమవుతుందో ఏంటో తెలీదు. నాకు తెలిసి ఒకసారి పట్టుకుంటే ఆ పుస్తకం ఇంకా అయిపోవాలన్నట్టుగా ఉంటుంది, కానీ ఇగో ఈ బిజీ లైఫ్లో ఎదుగో భావసాగరాలు, కుటుంబాలు, అంటే ఇంట్లో ఏమో వంట అవన్నీ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇదిగో మీతో మాట్లాడి ఇవన్నీ చేసేసరికి కొంచెం మరి టైము క్రించి ఉంది. సో అందుకనే నెమ్మదిగా 12 పేజీలు మాత్రమే అయింది ప్రస్తుతానికి. అదేమో ఇంతలా ఓ పుస్తకం. సరే, హోప్ఫుల్లీ అది నిజంగా అంత బాగుంటే నేను అయిపోగానే మీకు ఆ స్టోరీ కూడా చెప్తాను. శనివారాలు అసలు యాక్చువల్గా మనం ఆ పని కూడా చేయొచ్చు. ఏమిటో ఎన్ని చేయాలో, అంటే ఎడిషన్ స్టార్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. సో ప్రస్తుతానికి ఎవరైతే విజయవాడ చుట్టుపక్కల ఉన్నారో, లేదు బుక్ ప్రేమికులు ఎక్కడున్నా సరే అర్జెంటుగా మీరు విజయవాడలో సండే రోజు లోపు మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంకి వెళ్ళి మీకు కావాల్సిన పుస్తకాలని అట్టపెట్టలో, అలా ఒక అట్టపెట్టే 1500, 2000 ఇలా రకరకాలు ఉన్నాయి. మీకు కావాల్సిన పుస్తకాలను బట్టి మీరు చూసుకుని ఆ అట్టపెట్టి కొనుక్కుంటే 999 లేకపోతే 1500 లేకపోతే 2000 ఏ అట్టపెట్టినా సరే దాంట్లో మీకు మినిమం 12 నుంచి 15 పుస్తకాలు సైజును బట్టి ఉంటాయి. పెద్దదైతే కనుక ఆల్మోస్ట్ ఒక 20 పుస్తకాలు పడతాయి ఈజీగా. సో చూసుకోండి, ఎంపిక చేసుకోండి. ఒక్కొక్క పుస్తకము ఎంత వాల్యుబులో మీకు అక్కడికి వెళితే తెలుస్తుంది. అసలు ఇంత హిట్లర్ ఇది కూడా తీసుకున్నారు ఒకళ్ళు ఎవరో బయోగ్రఫీ, నేను వాళ్ళ నంబర్ తీసుకున్నాను, మీరు చదివి బాగుంటే చెప్పండి అని చెప్పి. సో అలా ఎన్ని ఉన్నాయో అసలు బయోగ్రఫీస్, తర్వాత ఇన్స్పిరేషనల్ స్టోరీసు, క్రైమ్ థ్రిల్లర్సు, సస్పెన్సు, రొమాన్సు, అన్నీ టిప్సు, జనరల్ నాలెడ్జ్ ఒక్కటి కాదు బోలెడు. ఫెయిరీ టేల్స్ అయితే అసలు పిల్లలకి టు స్టార్ట్ విత్ ఎంత బాగున్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో. వెళ్ళి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ కాకపోతే పోనీ వైజాగ్లో నెక్స్ట్ వీక్ పెడుతున్నారంట, ఎవరైనా వైజాగ్లో పుస్తక ప్రేమికులు ఉంటే వాళ్ళకు కూడా పనికొస్తుంది. మీరు ఫేస్బుక్లో ఆ పేజ్ కనుక మీరు లైక్ చేస్తే ఎక్కడ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీకే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఎస్పీఎస్సీలో అంజలిలాగా నాకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, అంతే అనొచ్చు మీరు కూడా అప్పుడు. సో దయచేసి పుస్తకాన్ని ప్రేమించండి. కొనేసి అలా అల్మారాలో పెట్టుకుంటే మనకు అక్షరాలు మన మెదడులోకి వెళ్ళవు. కనీసం వారంలో మీకు ఎంత బిజీ అయిపోయి టైం లేకపోయినా అట్లీస్ట్ ఒక్కసారి అలా పుస్తకం తీసి చూడండి. అట్లీస్ట్ చూస్తే చదవాలని ఇంట్రెస్ట్ అదే వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ లేని వాడి కోసం నేను చెప్పే టిప్. అరే ఇదేదో పాయింట్, అది బాగుంది అని చెప్పి చదువుతారు. ఆ తర్వాత దాన్ని ఇంకా మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు అనుకోండి. బట్ ఇంట్రెస్ట్ ముందే ఓ ఇంత పెద్ద పెద్దవి తీసుకొచ్చేయకండి, చాలా చిన్న పుస్తకాలు తీసుకోండి, చిన్నవాటితో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మా అమ్మాయికి ఎట్టకేలకి నేను సక్సెస్ఫుల్లీ పుస్తకం చదివే అలవాటుని నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. ఇప్పుడు అది ఏ పుస్తకమైనా సరే చదువుతుంది, సబ్జెక్టువి తప్ప అదొక్కటి మాత్రం ఉంది. ముఖ్యంగా క్రైమ్ సస్పెన్స్, థ్రిల్లర్స్ ఇలాంటివి ఎక్కువ చదివేస్తుంది. సో అది ఏదో ఒకటి అసలు అంటూ చదవడం స్టార్ట్ అయిందని ఆనందపడ్డాను. ఇంక ఇప్పుడు మా అబ్బాయి అలవాటు చేయాలి. వాడికి ఏంటో అసలు ఏంటంటే పుస్తకం చదవాలి, నేను చదివి చెప్తే అప్పుడు ఓకే, అప్పుడు అలవాటు చేస్తా కరెక్టే కరెక్టే ఇదేదో బాగుంది స్టోరీ, ఏ స్టోరీ అయినా సరే బాగుంది అని అంటే నువ్వు చదివి చెప్పంటాడు. నేను పైగా సినాప్సిస్ చెప్తే కుదరదు, నేను వాడికి చదివి వినిపించాలి ఆడియో బుక్ లాగా, అప్పుడు వింటాడు, చదవడు తనంతట తాను. సో ఇలా కాదు, ఆడియో బుక్ లాగా చదివి వినిపించడం కాదు. ఆ చదివేటప్పుడు ఏంటంటే మనం చదువుతున్నప్పుడు వాళ్ళ మైండ్ పరిపర విధాల పోవచ్చు. సో అప్పుడు మధ్యలో ఏదైనా ఒక పదం మిస్ అయినా ఏదైనా కష్టం. నువ్వు చదివితే నీ ఇమాజినేషన్కి నీకు ఒక ఇది వస్తుందని చెప్పి వాడి కోసం ఎక్స్క్లూజివ్గా డిస్నీ వాళ్ళవి 75 ఫ్యామిలీ ట్రెజర్స్ అని చెప్పి ఒక కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ ఉంది. అందులో చాలా మటుకు డిస్నీవి ఏంటంటే వీళ్ళు సినిమాల రూపంలో యానిమేషన్ చూసేసి ఉంటారు. సో ఇప్పుడు కనుక వీళ్ళు అవి చదివితే ఆ యానిమేషన్ సిరీస్ గుర్తొచ్చి ఆ ఇమాజినేషన్ కొంచెం ఈజీ అవుతుంది టు స్టార్ట్ విత్, అట్లీస్ట్ ముందు కొంచెం పుస్తకం చదివే అలవాటు అవుతుందని చెప్పి. ఆ తర్వాత ఇంకా మిగతావి ఎన్నో ఎడిషన్స్ తీసుకొచ్చాను, ఎన్సైక్లోపీడియా పట్టుకొచ్చాను, అవన్నీ తర్వాత చదువుతాడు. సో ఇదండి నా వంతుగా నేను చేసిన ప్రయత్నం. కాబట్టి ఈ బుక్ స్టోర్ చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి. మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు కొనుక్కోండి. ఇప్పుడు ఈ విజయవాడలో రేపు ఆదివారం వరకు ఉంది, నెక్స్ట్ వైజాగ్లో నెక్స్ట్ వీక్ ఉన్నదిట. సో మీరు ఆ ఫేస్బుక్ పేజ్కి వెళ్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకేనా? సో ప్రస్తుతానికి వచ్చిన విరామం తీసుకుంటాను. ఆ తర్వాత మనము మన రెగ్యులర్ కాదు, కొంచెం వెరైటీగా మనం చెప్పుకునేటటువంటి ఆ క్లియోపాత్ర అండ్ తన గురించి మాట్లాడుకుందాం. ఓకే, యా.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Bharatiya samskrutini vaibhavanni pratibimbinche Mind Media, the Voice of India. Idi Bharatiya Swaram karyakramala vivaralu podcast lu vinadaniki mindmedia.com website ki tappaka login avandi. Prema aapyayatalanu kalabose kaburlu, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పట్టాలి మావా, ఎర్రవేసి గురి చూసి పట్టాలి. Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సీజర్, జూలియస్ సీజర్ హత్య గురించి తలుచుకోగానే మనకి బ్రూటస్ పేరు వెంటనే తడుతుంది. ఎందుకంటే చచ్చిపోతూ సీజర్ అన్న మాట యూటూ బ్రూటస్ అని గుర్తుకొస్తుంది మనకి. మార్కస్ జూనియస్ బ్రూటస్ గురించి మనం కొంచెం తెలుసుకుంటే అప్పుడు ఎందుకు ఈ మాట అన్నాడు సీజర్ అనే విషయం మనకు తడుతుంది. మార్కస్ జూనియస్ బ్రూటస్ క్రీస్తు పూర్వం ఎనభై ఐదులో ఓకే, తను సీజర్కి చాలా క్లోజ్, కొడుకు లాంటి వాడు ఒక విధంగా చెప్పాలంటే, సమానుడేంటి అసలు చెప్పాలంటే, అక్రమంగా పుట్టిన కొడుకే అని అంటుంటారు కొందరు. సీజర్కి అతనికి ఒక 15 ఏళ్ళు మాత్రమే తేడా. బ్రూటస్ తండ్రిని పాంపే అన్యాయంగా చంపేశాడు. బాబాయి అతన్ని 16 ఏట దత్తత తీసుకుని రాజకీయాల్లో, తర్వాత తనలాగే మాట్లాడే విషయంలో మంచి వాగ్దాటిలో బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇది అతను సైప్రస్ గవర్నర్ కాటోకి అసిస్టెంట్ కావడానికి బాగా ఉపయోగపడింది. అయితే ఆ ఉద్యోగంలో ఉండగానే అతను మంచి, అప్పట్లోనే మంచి ఫ్యాన్సీ వడ్డీ రేటుకి అప్పులిచ్చి బాగా డబ్బులు సంపాదించాడు. రోమ్కి తిరిగి వచ్చి క్లాడియా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెనేట్లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. క్రాసస్, పాంపే, సీజర్ వీళ్ళు ముగ్గురు ఏర్పరిచినటువంటి ఆ ఫస్ట్ ట్రయో ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్టిమేట్స్ అనే కన్జర్వేటివ్ బృందంలో తను కూడా ఒక సభ్యుడు. ఇక క్రీస్తుపూర్వం 49లో అంతర్యుద్ధం జరిగింది. ఆ టైంలో పాంపే ఆప్టిమేట్స్కి నాయకుడు అయ్యాడు. బ్రూటస్ ఏమో తనకి అనుచరుడుగా మారాడు. ఫార్సలస్ యుద్ధంలో పాంపే సీజర్ తలపడినప్పుడు బ్రూటస్ పట్ల చాలా హార్ష్గా వ్యవహరించద్దు అని సీజర్ తన సైనిక అధికారులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒక రూల్ పాస్ చేశాడు, మీరు పాంపేని ఏమైనా చేసుకోండి కానీ తనను మాత్రం కొంచెం హార్ష్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయమని చెప్పాడు. ఆ యుద్ధంలో పాంపే ఓడిపోయాడు. బ్రూటస్ సీజర్కి క్షమాపణ చెప్పుకుని అతనికి బాగా క్లోజ్గా మారాడు. అప్పుడు సీజర్ అతన్ని గాల్కి గవర్నర్గా నియమించాడు. 45 BCలో అర్బన్ ప్రియేటర్గా నామినేట్ చేశాడు. అదే ఏడాది సరైన రీజన్ చెప్పకుండా ఫస్ట్ వైఫ్కి విడాకులిచ్చి పోర్షియా అనే ఇంకొక అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోవడం కొంచెం బాగా వివాదాస్పదమైంది. సీజర్ పాంపే కొడుకుల్ని చంపి ఆఫ్రికా యుద్ధం నుంచి విక్టోరియస్గా తిరిగి వచ్చినప్పుడు రోమ్ ప్రజలు మంచి ఘనమైన స్వాగతం చెప్పారు. అతన్ని యావజ్జీవ నియంతగా నియమించే ప్రతిపాదనకి విపరీతమైన సపోర్ట్ వచ్చేసింది. అందరూ అబ్బో అని మెచ్చేసుకున్నారు. ఈ రకమైన వ్యక్తి ఆరాధన, అంటే మనిషిని ఎక్కువగా ఇష్టపడడం, ఒక సంఘం ఆరొక ప్రభుత్వం ఆరొక పార్టీ ఇలా కాకుండా ఒక మనిషిని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడడం అనేది, వ్యక్తి ఆరాధన అనేది, దాంతో రోమ్ ప్రజల ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు పోగొట్టుకుని సీజర్కి మాత్రమే విపరీతమైన అభిమానం, అసలు విపరీతమైన అధికారాలు ఇవన్నీ కూడా అన్నమాట. ఒక రాజుగా తనని బాగా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నటువంటి బ్రూటస్కి ఇట్లాంటి ఒక చుక్కెదురు పరిణామం, అంటే మనిషిని ఎక్కువగా ఇష్టపడడం. సీజర్ తప్ప ఇంకా రోమ్ ప్రజలకి ఇంకెవ్వరూ తెలియదు, అక్కర్లేదు కూడా. వాళ్ళు ఎంతసేపు ఏదైనా సరే ఒక గవర్నమెంట్ కానీ లేకపోతే ఒక విధి విధానాలు కానీ ఏవైనా సరే ఎంత మంచివి చెప్పినా ఏమైనా సరే అన్నీ సీజర్ తర్వాతే అన్నట్టుగా ఉండేసరికి బ్రూటస్కి కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటి భాషలో చెప్పాలంటే. సో ఒక ఫెస్టివ్ ఏదో జరిగింది, దాని సందర్భంగా యాంటనీ సీజర్కి బహిరంగంగా ఒక కిరీటం ఆఫర్ చేశాడు, కానీ సీజర్ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇలా ఒకసారి కాదు, 3 సార్లు జరిగింది. అయినా సరే ఎప్పుడు ఏదో ఒకప్పుడు సీజర్ కిరీటాన్ని యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా రాజు అయిపోతాడని బ్రూటస్కి భయం వేసింది. 3 సార్లు రిజెక్ట్ చేసినా కూడా, ఇప్పుడు ఒకసారి కాకపోతే 2 సార్లు కదా, 3 సార్లు ఆఫర్, ఎన్నిసార్లు ఆఫర్ చేస్తే వద్దంటాడు, ఒకసారి కదా 2వ సారి అని అనిపిస్తుంది కదా, అరే మేబీ ఐ డిజర్వ్ దిస్ అందుకనే కదా ఇస్తున్నాడని ఎక్కడన్నా అనిపిస్తే ఎక్కడ తను రాజు అయిపోతాడో అన్న భయం బ్రూటస్ని వెన్నాడుతూ ఉండేది. అప్పుడు 46 BC క్లియోపాత్ర తనకి సీజర్కి పుట్టిన సీజరియన్, అంటే నెక్స్ట్ జనరేషన్లో చిన్న సీజర్, ఆ పిల్లాడిని వెంట పెట్టుకొని చాలా అసలు ఆర్భాటంగా మంచి ఒక గ్రాండ్గా రోమ్కి వచ్చింది. మీరు ఆ గ్రాండ్ ఇయర్ అనే దానికి పర్ఫెక్ట్ నిర్వచనం మీకు తెలియాలి అని అంటే కనుక క్లియోపాత్ర మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఆ పిల్లాడిని అలా పట్టుకుని ఏదో ఒక మంచి అట్టహాసంగా వస్తుందన్నమాట. సీజర్ ఏంటి, ఆల్రెడీ పెళ్ళైన వాడు కాబట్టి క్లియోపాత్రతో అతని రిలేషన్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజలు ఎక్కడ తప్పు పడతారో అన్న భయం కూడా లేకుండా తనని రోమ్కి తీసుకొచ్చిన, బయట ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లో అక్కడ మొత్తం అక్కడ తనని అక్కడ కూర్చోపెట్టి ఇదిగో ఈవిడ అని అందరికీ ఒక మంచి, ఎట్లా అంటే ఎవరు అనేది చెప్పడు బట్ అందరికీ ఒక మంచి వెల్కమ్ లాగా ఇగో నాకు కావాల్సిన మనిషి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అలాంటి అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఆ బయట ఒక బస ఏర్పరిచి ఒక పాష్ బిల్డింగ్లో ఉంచి అవన్నీ చేసేసరికి ఇప్పుడు అక్కడ బయట ఉన్న ప్రజలకి ఏంటంటే విదేశీయురాలు అన్నట్టుగా చెప్పాడనమాట. సో విదేశీయురాలు కాబట్టి తనని రోమ్ నగరంలోకి డైరెక్ట్గా తీసుకురావడానికి రూల్స్ అడ్డం వస్తాయి కాబట్టి తన గోల్డెన్ స్టాచ్యూని ఒకటి తయారు చేయించి సిటీ మధ్యలో ఉన్న వీనస్ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. అయినా సరే ఎక్కడ అసలు రోమ్ ప్రజలు దానికి అభ్యంతరం పెట్టకపోగా క్లియోపాత్రని ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు చూద్దామని ఉత్సాహంతో కేరింతలు కొట్టేవాళ్ళట. అంటే మనిషిగా ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ మనిషిగా ఎవరైనా సరే ఒక ఇంకోసాటి మనిషిని చూస్తే ఎప్పుడు చూద్దామా అన్న ఎగ్జైట్మెంట్ ఎప్పుడు వస్తుంది, వెన్ ద అదర్ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ ఆర్ ద అదర్ పర్సన్ ఈజ్ సో డిజర్వింగ్ దట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ దెమ్. అంటే ఏదో ఒక విధంగా అది క్రికెటర్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి ఏదైనా అచీవ్ చేసి ఒక మనకన్నా అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళని మనం అబ్బాయి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తూ ఉంటుంది, లేదా మనకు వాళ్ళతో ఉన్నటువంటి బాండింగ్, ఈ రెండూ లేకుండా అసలు ఆ మనిషి ఎవరు కూడా తెలియదు కదా. క్లియోపాత్ర ఎవరనేది రోమ్ ప్రజలు ఎవరికీ తెలియదు. వస్తూనే అట్టహాసంగా వచ్చిన మనిషిని సిటీ బయట అక్కడ మామూలుగా ఎదురు అక్కడెక్కడో ఉన్న బిల్డింగ్లో ఒక బస ఏర్పాటు చేశాడు. స్టిల్ తన భయం ఏంటి, జనాలు అక్కడ క్వశ్చన్ చేస్తారు అని. బట్ తన మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిగత ఆరాధన ఎంతలా ఉన్నదో మీరు ఆలోచించండి. దీన్ని బట్టి కేవలం అరే ఒక విదేశీయురాలిగా తన గోల్డెన్ స్టాచ్యూని తయారు చేసి వీనస్ టెంపుల్లో పెడితేనే ఎగబడ్డారంటే జనాలు, అంటే ఒక మనిషి అంతలా ఒక వ్యక్తిని ఆరాధిస్తే తను చేసిన తప్పులు కూడా ఒప్పులైపోతాయి. అది నాకు బాగా అర్థమైంది. అంతే కదా, ఇప్పుడు ఒక మనిషి మనకి సూపర్గా ఇష్టం అనుకోండి, తను ఏం చేసినా పర్లేదులే మనవాడు కదా, తను చేశాడంటే ఏదో ఖచ్చితంగా ఒక మోటో లేదే చెయ్యడు, దాంట్లో ఏదో లోక కళ్యాణం కోసం ఏదో చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది చూసారా, ఆ టైప్లో తయారైందన్నమాట. సో ప్రజలంతా కూడాను క్లియోపాత్రను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఉత్సాహంతో కేరింటలు కొట్టారు. క్లియోపాత్ర తమ కొడుకుని వారసుడిగా గుర్తించమని సీజర్ని కోరింది. సీజర్ జస్ట్ అలా విని ఊరుకున్నాడు తప్ప ఓకే అని అలా ఏమనలేదు. ఇప్పుడు సీజర్ ఒకవేళ క్లియోపాత్రని రాణిగా చేసుకుని రోమ్ ఈజిప్ట్లని కలిపేసి సంయుక్తంగా పాలిస్తూ తన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తన సింహాసనాన్ని సిజేరియన్కి అప్పగిస్తాడు అని బ్రూటస్తో సహా సెనేటర్స్ అందరూ కూడాను అనుమానించారు. అనుమానించి అట్లా అనుమానించడానికి యాక్చువల్గా వీళ్ళని బాగా ఎగదోసిన వాడు కేషియస్. పూర్తి పేరు గియాస్ కేషియస్ లాంగినస్. బ్రూటస్ సవతి సోదరుణ్ణి పెళ్లి చేసుకుని అతనికి బావమరిది అయ్యాడు. గ్రీకు భాషలో మంచి ఒరేటర్, స్పీకింగ్ స్కిల్స్ అల్టిమేట్. సీజర్కి పాంపేకి మధ్య అంతర్యుద్ధం జరిగే రోజుల్లో తను రోమ్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 49లో సెనేటర్గా ఎన్నికై సీజర్కి వ్యతిరేకంగా ఆప్టిమేట్స్ గ్రూప్ని సపోర్ట్ చేశాడు. తర్వాత ఏం జరిగింది చెప్తానుగా ఈ చిన్న విరామం తర్వాత.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Dirty politics, shocking incidents, troublesome situations. Abba, ivanni evariki kavali? Nenu easy going type boss. Earn and enjoy. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
చిరునవ్వేలరా, మరి నిదురింపరా, ముది పాలింక తాలింపవోయి. మా చిన్ని పాపాయి జోగా జోగా జోగా, మా చిన్ని పాపాయి.
పాపాయి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఆప్టిమేట్స్ గ్రూప్ని తను సపోర్ట్ చేస్తూ ఉండేవాడని చెప్పాను కదా, కేషియస్. తర్వాత పాంపే పక్షాన్ని నిలిచి అతని సైన్యంలో చేరి సీజర్ క్రూయిజ్లు ఏవైతే ఉంటాయో, నావల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ సిసిలీలో కాల్ చేశాడు. పాంపే ఓటమి తర్వాత సీజర్కి బందీగా చిక్కాడు. సీజర్ అతన్ని యుద్ధానికి పంపించకపోతే ఏమక్కర్లేదు, నేను రిటైర్ అయిపోయి హ్యాపీగా రోమ్లో రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. రెండేళ్ల పాటు ఏ పదవి లేకుండా ఉండి ఫేమస్ సెనేటర్ సీసెరో తోటి కొంచెం బాగా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఇంకా అతనికి విపరీతమైన విశ్వాసం అన్నమాట, అంతలాగా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. తనకంటే జూనియర్ అయిన బ్రూటస్కి పదవి రావడంతో బాగా అసూయపడి అతనికి సపోర్ట్ చేస్తున్న సీజర్ని చంపే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. కుట్రదారుల్లో సగం మందిని కేషియసే మార్చాడు అని మనం ఘంటాపథంగా చెప్పచ్చు. కానీ బ్రూటస్ని తన వైపు మళ్లించడంతో అతను అనుకున్నది సాధించాడు. బ్రూటస్ కుట్రదారులకి నాయకుడయ్యాడు. సీజర్ అంటే, జూలియస్ సీజర్ అంటే అభిమానం, ప్రేమ ఉన్నా కూడా అంతకంటే రోమ్ అంటే బ్రూటస్కి అభిమానం ఎక్కువ. సో సీజర్ని కంట్రోల్ చేయాలి అంటే బహిరంగంగా అతనితో ఫైట్ చేయలేడు అని తెలుసు. సో అతన్ని మోసం చేసి హత్య చేయడం ఒక్కటే మార్గం అని బాగా దాన్ని ఏమంటారు, కన్నింగ్ అయినటువంటి కేషియస్ కొందరు సెనేటర్స్ని ఒప్పించాడు. అది వరకు ఏంటంటే సీజర్ జనరల్స్లో ఒకడు అయినటువంటి ఆంటోనీని కుట్రలో భాగస్వామ్యం చేద్దాం అనుకుంటే అతను ఒప్పుకోలా. అందుకని సీజర్ని చంపిన తర్వాత ఆంటోనీని కూడా చంపేద్దాము అని కేషియస్ అన్నాడు. కానీ బ్రూటస్ ఆ విషయానికి ఒప్పుకోలా. తల నరికాక కాళ్ళు చేతులు మళ్ళీ విడిగా నరకాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సీజర్ తల లాంటి వాడు, వాడిని చంపితే చాలు, మళ్ళీ ఇంకా విడిగా వాళ్ళని చంపి వీళ్ళని చంపి ఇన్ని హత్యలు చేయక్కర్లా. అదేదో ఈ మధ్య మోహన్ బాబు ట్రెండింగ్ది ఒకటి ఉంది కదా, ఏంటది, డోంట్ డూ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసాక్ అని చెప్పి మన ఏదో ఒక వీడియో ఒకటి తెగ వైరల్ అయింది. అలాగే ఇంతమందిని చంపక్కర్లేదు, ఓన్లీ వన్స్, సీజర్ను ఒకటి చంపితే చాలు, అది తల లాంటి వాడు, వాడిని చంపితే మిగతా అందరిని చంపినట్టే అని అన్నాడు. సో ఒక మనిషి తల నరికాక కాళ్ళు చేతులు నరకడం ఎందుకు? సాధారణ ప్రజలు మనల్ని రాజకీయ ప్రక్షాళన చేసిన సంస్కారాలుగా చూడాలి తప్ప హంతకులుగా చూడకూడదు. ఒక్కళ్ళని చంపితే ఆహా ఏదో పాపం ఏదో చేసుంటాడు అందుకనే అని అనుకుంటారు. అదే కనుక అందరిని చంపుకుంటూ పోతే వీడు రాజ్యాకాంక్ష కోసం అని అందరిని చంపుతున్నాడు, వీడు బ్లడ్ని చూసేటటువంటి ఒక వ్యక్తి, వీడికి మన పదవి మీద తప్ప మనిషి మీద లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాగా ఇందాక, ప్రజలు వ్యక్తిగతంగా సీజర్ అంటే విపరీతమైన అభిమానం కలిగి ఉన్నారు, వ్యక్తి పూజ టైప్లో ఉన్నది అక్కడ. సో అలాంటి వాడినేమో మీరు చంపాలి అని అనుకున్నప్పుడు వాడిని చంపి ఆంటోనీని చంపి ఇంతమందిని చంపితే ఇంకెందుకు? అందుకే సీజర్ ఒక్కడు చాలు అని చెప్పారు. అప్పుడు ఏంటంటే రోమన్ ప్రజలు కూడాను ఒక కొంచెం కామన్ పాయింట్తో ఆలోచిస్తారు, వీడిని చంపాడంటే వీడు ఏదో చేసి ఉంటాడు. ఆ క్లియోపాత్ర గురించి అప్పుడు వాళ్ళ పిల్లల గురించి ఇవన్నీ చెప్పారనుకోండి, కొంచెం ఏదైనా పులిహార కలిపే చెప్తారు, ఎట్లాగూ అంత కరెక్ట్గా ఏం చెప్పరు. చెప్పినప్పుడు ఆహా ఓకే అందుకని చంపారు, సరే కానీ బ్రూటస్ కూడా మంచివాడే కదా, ఆల్రెడీ మంచివాడన్న గుడ్ లుక్స్లో ఉన్నవాడు ఇంతమందిని చంపక్కర్లేదు కదా అది. సో ఇప్పుడు 44 BC మార్చి నెలాఖరులో సీజర్ పార్థియాకి వెళ్ళబోతున్నాడు అని తెలిసి March 15 నాటికి సెనేట్ బిల్డింగ్లో హత్య చేయడానికి డిసైడ్ అయ్యారు. సీజర్ భార్యకి ఈ విషయం తెలుసో మరేమో తెలియదు కానీ మిమ్మల్ని హత్య చేస్తున్నట్టు నాకు పీడకలు వచ్చింది, ఇవాళ సెనేట్కి వెళ్ళొద్దు ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలింది. కానీ వెళ్ళకపోతే పిరికి వాడు అని అనుకుంటారు అని చెప్పి సీజర్ సెనేట్కి వచ్చేసరికి లేట్ అయింది. కొందరు సెనేటర్లు ఏవో మామూలుగా ఇదిగో మాకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా కుళాయిలో నీళ్లు రావట్లేదు, మాకు ఇక్కడ ఇది రావట్లేదు, మాకు ఇక్కడ రోడ్లు బాగాలేవు, ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు కదా. అప్పట్లో అయితే మరి ఇంకేం చెప్పేవాళ్ళు. మొత్తానికి అలాంటి విజ్ఞాపన పత్రాలు ఏవో ఇచ్చే రీజన్ తోటి సీజర్ చుట్టూ మూగి మూకుమ్మడిగా మీద పడ్డారు. కొందరు కత్తులతో పొడిచారు, కొందరు అన్ని ఇంకా రకరకాల ఆయుధాలతో పొడుస్తూ ఉంటే, చివరిగా బ్రూటస్ పొడుస్తూ ఉంటే సీజర్ ఎట్టు యూటూ బ్రో బ్రూటస్ అని అడిగాడు బాధతో. నువ్వు కూడా నా బ్రూటస్ అని. సో కాదు, గ్రీక్ భాషలో కైసు టెక్నాన్ అంటే యూటూ మై చైల్డ్ అన్నాడని కొంతమంది చరిత్రకారులు అంటారు. బట్ ఇట్టు బ్రూటస్ అని యూటూ బ్రూట్ అని అన్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. ఏదైతే నేంటి మొత్తానికి నువ్వు కూడా వీళ్ళతో కలిసావా అని బాధతో అంటే బ్రూటస్ పొడిచినప్పుడు అన్నాడు అనేది ఇక్కడ బేసిక్గా మనం తీసుకోవాల్సిన అర్థం. గ్రీక్ భాషలో మటుకు కైసు టెక్నాస్ అని అన్నాడు, టెక్నాన్ అని అన్నాడు అని అంటారు. రికార్డ్ అయి ఉన్నది సినిమాల్లో చూపించేది మటుకు ఎట్టు బ్రూట్ అని అన్నాడు అని అంటారు. బ్రూటస్ ఇంత విశ్వాసఘాతుకానికి తలపడతాడు అని సీజర్ ఊహించల. అప్పటి నుంచి తీవ్రమైన నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని బ్రూటస్ అనడం బాగా అలవాటైపోయింది. అసలు ఆ పరిభాష నుంచే బ్రూట్ అన్న పదం కూడా వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు. బ్రూటస్ సగం పేరు బ్రూట్ కాబట్టి యూ బ్రూట్ అని అంటారు కదా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, దానికి కూడాను మూలం ఇదే అని అంటూ ఉంటారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికి అలా ఒక శకం ముగిసిందనే చెప్పొచ్చు. కానీ చెప్పుడు మాటలు వినడం వల్ల అంటే భావమర్ది బ్రతుకు కోరతాడని అంటారు కదా, సో అలా భావమర్ది నిజంగానే బ్రతుకు కోరాడా? కేషియస్ నిజంగానే బ్రూటస్ని ఉసిగొల్పింది సీజర్ని చంపడానికేనా, లేకపోతే ఇంకేమన్నా వేరే దానికి మోటో ఉందా ఏంటి అనేది నేను చెప్తాను. బట్ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్. ప్రస్తుతానికి ఇంతటితో ఇవాళ చిత్రం భళరవి చిత్రానికి ముగింపు పలుకుతున్నాను. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. అండ్ బుక్ చోర్ గురించి మర్చిపోకండి, ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళండి. ఇది ఇవాళ చిత్రం భళరవి చిత్రం. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. మళ్ళీ మండే రోజు మన రొటీన్ టాపిక్స్తో కలుద్దాం. రొటీనే కానీ దాంట్లో కూడా చాలా విషయాలు చెప్తాను కదా తెలియనివి, అందుకనమాట. బాయ్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.